अनंदस्य ज्ञानांजन शलाकया चक्षुर्मीलितमेन तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण। ఇది మహాభారతం యొక్క సిరీస్. మనం ఈ యొక్క సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో మహాభారతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉన్న కాంట్రవర్సీస్ గురించి చర్చించుకుందాం. మహాభారతం వ్యాసమహర్షి అంటారు, ఆయన ఎవరి గురించి చెప్తున్నారు? మొట్టమొదటి విషయం వ్యాసమహర్షి ఆయన మహాభారతం ముందే చెప్తారు, నేను ఈ విషయాల గురించి చెప్తున్నాను, నేను ఆరు విషయాల గురించి. ఒకటేంటి, కురువంశం యొక్క రాజుల గురించి చెప్తాన్నారు. తర్వాత గాంధారి యొక్క ధర్మం గురించి, కుంతి యొక్క పట్టుదల గురించి, కృష్ణుడి యొక్క దివ్యత్వం గురించి, తర్వాత ఇవిల్నెస్ ఆఫ్ కురుస్, ఎవరైతే దుర్యోధన దుశ్శాసన వీరి యొక్క చెడు బుద్ధి గురించి చెప్తా అన్నారు. తర్వాత పాండవుల యొక్క ధర్మపాలన గురించి చెప్తా అన్నారు. సో ఈ ఆరు విషయాలు మహాభారతం యొక్క సబ్జెక్ట్ అని వ్యాస మహర్షి మహాభారతం రాసే మొదట్లోనే చెప్తారు. అయితే ఇక్కడ భారతదేశంలో మూడు చాలా ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. మూడు పుస్తకాలు ఏంటి అంటే రామాయణం, మహాభారతం, భాగవతం. భాగవతంలో పెద్దగా ఏమీ కాంట్రవర్సీస్ లేవు, ఒకటి రెండు విషయాలు తప్ప, కృష్ణ రాసలీలు చేశారని. అది కాక మొత్తం భాగవతం తీసుకుంటే చాలా క్లీన్గా ఉంటుంది, అన్ని అవతారాల గురించి, వారు చేసిన లీలల గురించి. రామాయణంలో ఒకటి రెండు ఇన్సిడెంట్సు, సీత యొక్క అగ్ని పరీక్ష, రాముల వారు ఒక శూద్రుడిని చంపటం, ఇట్లాంటి రెండు కాంట్రవర్సీస్, అండ్ సీతను వనవాసం పంపించడం. మళ్ళీ ఈ మూడు కాంట్రవర్సీస్ తప్ప పెద్దగా దాంట్లో రామాయణంలో ఎక్కువగా కాంట్రవర్సీ లేవు. కానీ మహాభారతంలో మాత్రం చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏదైనా విషయాన్ని అర్థం చేసుకుంటున్నాము అంటే మన పర్సెప్షన్ మీద చూస్తాం. అంటే నాకు ఒక దృష్టికోణం ఉంటుంది, దాని ప్రకారంగా నేను ఒక వస్తువును చూస్తాను. ఆ వస్తువు కరెక్టా కాదా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నేను చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మన పర్సెప్షన్ అంటే నేను చూసే విధానం దేని మీద ఆధారపడి ఉంటుందంటే నా యొక్క కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నా కండిషన్స్ దేని మీద ఉంటాయంటే నా యొక్క లైఫ్ స్టైల్ మీద. ఉదాహరణకి మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం, మనం తినే ఆహారం మన కండిషనింగ్. ఈ ఐటెం మంచిదా కాదా, ఉత్తర భారతదేశానికి వెళ్ళి లేకుంటే వేరే యూరోప్ అక్కడికి వెళ్తే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఐటెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఎవరైనా పొద్దున్న పొద్దున్నే నార్త్ ఇండియన్ ఫుడ్ ఐటెం మనకి బ్రేక్ఫాస్ట్గా ఇస్తే మనం అనుకుంటాం ఇది పొద్దున్న పొద్దున్నే ఎవరు తింటారు అని. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ కింద అన్నం పెట్టినా కానీ తినగలుగుతాం మనం. నార్త్లోకి వెళ్తే పొద్దున్న పొద్దున్నే రైస్ ఎలా తింటారు బ్రేక్ఫాస్ట్ కింద అని. అది రైటా కాదా అన్నది ఎలా ఆధారపడి ఉంటుంది, మన యొక్క లైఫ్ స్టైల్ మీద. ఆ లైఫ్ స్టైల్ మీద మనకు ఒక కండిషన్ వస్తుంది, ఒక పొద్దున్నే లెగిస్తే మనం ఇలా చేయాలి, పొద్దున్నే లెగిస్తే ఇది తినాలి, పొద్దున్నే లెగిస్తే ఈ విధంగా ప్రవర్తించాలి. సో మన యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, సౌత్ ఇండియన్లో ఉన్నవారికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, నార్త్లో ఉన్నవారికి ఒకటి, అమెరికాలో ఉన్నవారికి ఒక లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ ప్రకారంగా మనకు ఒక కండిషనింగ్ ఉంటుంది, పొద్దున్నే లెగిస్తే, లేకుంటే మన డ్రెస్ స్టైల్ అయినా, మన ఆచారాలైనా, మనం ఏవైనా కానీ. సో దాని మీద మనం ప్రపంచాన్ని కూడా చూస్తాం, ఏది చూసినా కానీ ఆ విధంగా చూస్తాం. అంటే మనకు ఒక పర్సెప్షన్ అని ఉంటుంది, మనకు ఒక దృష్టికోణం ఉంటుంది. మంచి వాళ్ళు అంటే ఈ విధంగా ఉండాలి, చెడు వాళ్ళంటే ఇలాగా, మంచి వాళ్ళంటే ఇది, మ్యారేజ్ అంటే ఇలాగ ఉండాలి, కుటుంబం అంటే ఇలా ఉండాలి, మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, మనకు ఒక దృష్టికోణం ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం వెళ్ళతాం ఆ యొక్క కండి సరౌండింగ్స్ మన లైఫ్ స్టైల్ మీద. సో మన సరౌండింగ్స్ ఆధారపడి ఉంటుంది, ఆ సరౌండింగ్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. అయితే మనం ఇప్పుడు ఏంటంటే, ఓకే ఈ పుస్తకం మన భారతదేశానిది కాబట్టి ఇది రైట్, మనం అంటాం మహాభారతం రైట్, రామాయణం రైట్ అంటాం. కొంతమంది వాళ్ళ పుస్తకాలు వాళ్ళ దేశంలోనే రైట్, ఎవరి దేశంలో ఉన్న వాళ్ళవి వాళ్ళ రైట్ అంటారు. అయితే రైట్ అనేది దేని మీద ఆధారపడి ఉండాలి, అందరికీ ఒక స్టాండర్డ్ అంటూ ఉండాలి కదా. ఓకే మా దేశంలో పుస్తకం కాబట్టి మేము రైట్ అంటాము, వాళ్ళు ఖురానో బైబులో లేకుంటే ఇంకేమన్నా తోరానో వాళ్ళు ఏదైనా పుస్తకం అంటారు అది రైట్ అంటారు. అయితే రైట్ అనేది దేని మీద ఆధారపడి ఉండాలి, ఒక శాస్త్రం అనేది ఇది రైట్ అంటే దానికి మూడు క్రైటీరియాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అది అందంగా ఉండాలి, అందంగా ఉంటే చూస్తానికి ప్రింటింగ్ అందంగా కాదు, ఆ పుస్తకంలో విషయాలు కూడా చాలా మంచిగా ఉండాలి అందంగా. ఇప్పుడు కరెన్సీ ఉంటుంది, ఇండియా రూపీ అయినా అమెరికా డాలర్ అయినా, ఇవన్నిటికీ ఆధారం ఏంటంటే గోల్డ్. ఎంత గోల్డ్ ఉన్న దాన్ని బట్టి మన యొక్క డాలర్ విలువ, రూపీ విలువ మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక స్టాండర్డ్ అంటూ ప్రపంచంలో అందరూ ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నారు, గోల్డ్ని. అదేవిధంగా శాస్త్రం కూడా, మనం ఒక పుస్తకం చదువుతున్నాము, మహాభారతం చదువుతున్నాము, ఆ స్టాండర్డ్ ఏంటి, అది కరెక్టా కాదా అన్నది. ఫస్ట్ ఏంటంటే అందంగా ఉండాలి, సెకండ్ కండిషన్ ఏంటంటే అది శాశ్వతంగా ఉండాలి. శాశ్వతంగా అంటే దానిలో చెప్పిన నియమాలు అన్ని సమయాల్లో అందరికీ అమల్లో ఉండాలి. ఇప్పుడు ఆ యొక్క నియమాలు ఈ సమయంలో పనిచేస్తున్నాయి, ఆ సమయంలో పనిచేయట్లేదు అంటే అది శాశ్వతమైనది కాదు. ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం చెప్పారు, ఇప్పుడు మాకు పనిచేస్తుందా అంటే టెస్ట్ చేసి చూడాలి. కృష్ణ ఏమన్నారు భగవద్గీతలో, మహాభారతం యొక్క భాగం భగవద్గీత. మనకు భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుందంటే మహాభారతం నుంచి వస్తుంది. దాంట్లో ఏం చెప్తున్నారు కృష్ణ, నైనా నువ్వు శరీరం కాదు ఆత్మ, అది అప్పుడు అప్లికేబుల్, ఇప్పుడు అప్లికేబుల్. ఆయన అంటున్నారు సత్వగుణంలో ఉండండి, రజోగుణం తమోగుణంలో ఉండటం మీకు ఇబ్బంది కలుగుతుందని. అది అప్పుడు అప్లికేబుల్, ఇప్పుడు కూడా అప్లికేబుల్. అంటే ఏదైతే శాస్త్రం ఉందో అది శాశ్వతంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అప్పుడు నియమాలు మనకి ఈ కాలంలో మనకి అందరికీ పనిచేస్తుంటే పాటు దాంతోపాటు ఆస్పీషియస్ని కలిగించాలి. అంటే దానివల్ల అందరికీ మేలు కూడా కలగాలి ఆ యొక్క నియమాల వల్ల. దాని నుంచి ఎవరికి ఎటువంటి వైలెన్స్, హింస లేకుంటే భేదాలు ఇటువంటివి కలగకూడదు. దానివల్ల జనాల మధ్య ఓకే ఆ టైంలో మా యొక్క సంబంధం, మా యొక్క మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ చంపమని చెప్పారు, ఇప్పుడు కూడా మేము చంపేస్తాం. అంటే ఏంటి, దీంట్లో దీని ద్వారా ఏం చేస్తున్నాం మనం, భేదం కలిగిస్తున్నాం. దాని నుంచి అందరికీ ఆస్పీషియస్నెస్ రావట్లేదు, అందరికీ మంచి జరగట్లేదు. ఈ మూడు క్రైటీరియా ఏదైతే ఉంటే దాన్ని మనం స్టాండర్డ్గా భావిస్తాం. దాని నుంచి ఎవరికి హింస కలగకూడదు, దాని నుంచి ఎవరి మధ్యలో ఈ యొక్క డిఫరెన్సెస్ కలగకూడదు. ఇలాగా సూపర్స్టిషన్, దానివల్ల మూఢ నమ్మకాలు ఉండకూడదు. ఈ యొక్క విషయం ఉంటే అది శాస్త్రాన్ని మనం స్టాండర్డ్గా భావించవచ్చు. మనం తక్కువ చిన్న మనస్తత్వంతో మనం శాస్త్రాన్ని చదివితే దానివల్ల సెక్టేరియనిజం వస్తుంది, భేదాలు కలుగుతాయి మధ్యలో. అన్ని శాస్త్రాల్లో మంచి విషయాలు చెప్తారు, కానీ చదివే వ్యక్తి ప్రకారంగా అది ఆధారపడి ఉంటుంది. నేను ఎటువంటి వ్యక్తిని అయితే ఆ విధంగా చదువుతాను, ఆ విధమైన మనస్తత్వంతో చదువుతాను, ఆ విధమైన అర్థం కూడా చేసుకుంటాను. నా స్టైల్లో నేను చదువుతాను, నా స్టైల్లో నేను అర్థం చేసుకుంటాను, నా స్టైల్లో నేను అప్లై కూడా చేస్తాను. దానివల్ల ఏమవుతుంది, అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ మనం మంచిగా అన్ని శాస్త్రాల్లో కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అన్ని శాస్త్రాల్లో ఉంటాయి. బైబిల్లో, ఖురాన్లో అయినా, తోరాలో అయినా, మహాభారతం, రామాయణం, ఎటువంటి బౌద్ధ గ్రంథాలు అన్నిట్లో తీసుకున్నా అన్ని విషయాలు ఉంటాయి. కానీ ఎవరు చూస్తున్నారు, ఎవరు చదువుతున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన శాస్త్రాల్ని మనం ఎలా చదువుతున్నాము, ఎవరు చూపిస్తున్నారు మన శాస్త్రాలను అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం చదువుతున్నాము కానీ ఎవరు మనకి చూపిస్తున్నారన్నది, అంటే ఎవరి నుంచి మనం చదువుతున్నాం, మన శాస్త్రాలనే కానీ ఎవరు దాన్ని ప్రజెంట్ చేస్తున్నారన్నది. సో నాలుగు విషయాలు ఉన్నాయి అక్కడ, నాలుగు ప్రజెంటేషన్స్ ఉన్నాయి మనకి ఈ మహాభారతాన్ని చదవటంలో. సో ఎట్లా చదివాం మనము అంటే, ఫస్ట్ బ్రిటిష్ ఇండాలజిస్ట్, బ్రిటిషర్స్ భారతదేశం వచ్చి వారు భారతీయుల యొక్క సంస్కృతిని చూశారు. అక్కడ ఏమన్నారంటే భారతదేశంలో మ్యాక్స్ ముల్లర్ ఆయన 18వ శతాబ్దంలో వచ్చినప్పుడు ఆయన చూసి భారతదేశంలో ఒక అడుక్కునేవాడు లేడు, ఒక మోసం చేసేవాళ్ళు లేరు, అందరూ చాలా ఆనెస్ట్గా ఉన్నారు, ఎవరు బీద ప్రజలు కూడా లేరు. అయితే ఆయన చూశారు వాళ్ళందరూ ఈ విధంగా ఆనెస్ట్గా వారి యొక్క జీవితం ఇంత మంచిగా ఎలా ఉంది అంటే, అందరి యొక్క ఆధారం ఈ శాస్త్రాలు, మహాభారతం, రామాయణం, భాగవతం, వీటి మీద ఆధారపడి వాళ్ళ జీవితం ఉండటం కారణంగా వాళ్ళందరూ ఆ విధంగా మంచిగా జీవిస్తున్నారు. అయితే వాళ్ళు బ్రిటిష్ ఇండాలజిస్ట్కి మిషనరీస్ చాలా ఫండింగ్ చేశాయి. ఏమని, మీరు ఆ శాస్త్రాలు మించి జనాల యొక్క విశ్వాసం తీసేసేయండి అని. అయితే వారి యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళు వచ్చి మంచిగా సంస్కృతం చదివి అదే మహాభారతం, రామాయణం వీటన్ని పుస్తకాలని ఇంగ్లీష్లో రాశారు. ఉద్దేశం ఏంటి, వాటి నుంచి మంచి నేర్చుకోవాలని కాదు, వాటిలో తప్పులు చూపించి చూడండి మీ శాస్త్రాల్లో ఇన్ని తప్పులు ఉన్నాయి, మీరు గుడ్డిగా ఎందుకు ఈ శాస్త్రాలు నమ్ముతున్నారు అని. భారతదేశంలో వాళ్ళందరూ ఓ అవును కదా, మా శాస్త్రాల్లో ఇన్ని తప్పులు ఉన్నాయి అని వారికి శాస్త్రం మీద విశ్వాసం పోయి, అప్పుడు మన కల్చర్ అంతా ఏదైతే ఆధారం ఉంటుందో, దేని మీదైతే మన సంస్కృతి ఆధారపడి ఉంటుందో, ఆ యొక్క ఆధారాన్ని వాళ్ళు తీయటానికి ప్రయత్నించారు. చాలా వరకు సక్సెస్ అయిపోయారు వాళ్ళు. అందుకే మనం చూస్తున్నాం ఇప్పుడు సమాజంలో పెద్దగా ఎవరికి మహాభారతం రామాయణం వీటి మీద విశ్వాసం లేదు, ఆ నియమాలు కూడా పాటించాలని ఎవరు ప్రయత్నించరు కూడా. సో దీనికి కారణం ఏంటంటే వారు అదే విషయాన్ని మనం ఇండాలజిస్ట్ వాళ్ళు వచ్చి మంచిగా సంస్కృతం చదువుకొని వారు సరిగ్గా అర్థం చేసుకుంటే వారికి కూడా బెనిఫిట్ ఉండేది. వాళ్ళకి బెనిఫిట్ కాలేదు, మనకి కూడా బెనిఫిట్ కాలేదు. వారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఏదున్నా కానీ అది తక్కువే, వాళ్ళు మనకన్నా సుపీరియర్గా ఉండకూడదనే ఒక ఉద్దేశం ఉంది వాళ్ళకి. భారతదేశం వాళ్ళు భారతదేశం వచ్చినప్పుడు బ్రిటిషర్స్ భారతదేశాన్ని స్వతంత్రత వచ్చినప్పుడు ఎంతమంది బ్రిటిషర్స్ భారతదేశాన్ని పాలించారు అంటే 5,000 మంది బ్రిటిషర్స్ మొత్తం దేశాన్ని కంట్రోల్ చేశారు జస్ట్ ఇండిపెండెన్స్ రాకముందు. అంటే బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు వారికి ఒక కన్సెప్ట్ మాత్రం క్లియర్గా ఉంది, ఈ యొక్క పెద్ద దేశాన్ని మనం పాలించాలి అంటే అది చాలా కష్టం, ఎందుకంటే వారి సంఖ్య పెద్దగా ఉంది, మనం చాలా తక్కువగా ఉన్నాం. ఇంకొకటి ఏంటి, ఎలా వాళ్ళు మలమన్ని భారతదేశాన్ని పాలించవచ్చు అంటే ఎప్పుడైతే భారతదేశీయులు ఒప్పుకుంటారో మీరు మమ్మల్ని పాలించండి అని, అప్పుడు మనం వాళ్ళని పాలించవచ్చు. అయితే భారతదేశం వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు మనం గొప్పగా అని? ఎందుకంటే వాళ్ళని మ్లేచ్చులు ఎవ్వనలుగా వాళ్ళు ట్రీట్ చేస్తారు, మనం మ్లేచ్చులు ఇవ్వలేం. మనల్ని ఎందుకు గొప్పగా భావిస్తారు, ఎప్పుడు భావిస్తారు అంటే ఎప్పుడు మనమైతే గొప్పగా ఈ శాస్త్రాలు మీరు పాటించేవి మంచివి కాదు, అది కరెక్ట్ కాదు, అవి చాలా తప్పులతో కూడున్నాయి, మీరు మూఢనమ్మకంతో వీటిని పాటిస్తున్నారు, మా దగ్గర ఉన్న జ్ఞానం మీకన్నా చాలా మేలనేది ఎప్పుడైతే మనం స్థాపిస్తామో అప్పుడు భారతదేశులు ఒప్పుకుంటారు. సో ఈ విధమైన ఉద్దేశంతో ఇండాలజిస్ట్ అందరూ ఈ శాస్త్రాలని మంచిగా అధ్యయనం చేసి దాంట్లో ఉన్న తప్పులు తీసి చూపించారు, చూడండి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని. అలా భారతదేశంలో ఉన్న అప్పుడున్న పెద్ద పెద్ద పండితులందరూ చూసి తప్పులున్నాయి అని, మీరే గొప్ప అని బ్రిటిషర్స్ చాలా గొప్పగా భావించి భారతదేశులందరూ వాళ్ళ కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు. సో ఈ విధంగా బ్రిటిషర్స్ భారతదేశాన్ని చాలా సంవత్సరాలు వాళ్ళు పాలించగలిగారు. అయితే వాళ్ళ ఉద్దేశం అయితే ఇప్పుడు మనం చదివే మహాభారతం మ్యాక్సిమంలన్నీ చాలా అథారిటీగా భావిస్తారు వేదాలను చదవటానికి. ఆయన బ్రిటిషరు, ఆయన వచ్చి సంస్కృతం నేర్చుకొని ఆయన రాసిన పుస్తకాలను అథారిటీగా భావిస్తారు. మన దేశంలో ఉన్న మన పుస్తకాలను వాళ్ళు అథారిటీగా భావించరు, అది చాలా దురదృష్టకరం. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనం ఈ యొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు రెండోది ఎక్కడి నుంచి చదువుతాము అంటే మనం ఇండియన్ రిలీజియన్స్ని. భారతదేశంలో చాలామంది ఈ యొక్క కులాలు మతాల గురించి వారికి చాలా ఇబ్బందులు కలిగాయి, వారు వేరే ధర్మాన్ని స్టార్ట్ చేశారు. బుద్ధిజం జైనిజం అనేవి భారతదేశం నుంచే స్టార్ట్ అయినాయి. క్షత్రియులు ఎప్పుడైతే అహింసని పాటించడానికి ప్రయత్నించారో అది బుద్ధిజంగా మారింది, వైశ్యులు అహింసని పాటించడానికి వెళ్ళారో అది జైనిజం. వాళ్ళు కూడా కొన్ని పుస్తకాలు రాశారు, వారు కూడా కొన్ని విషయాలు ఏదైతే వైద గ్రంథాల్లో ఉన్నాయో మహాభారతం దాంట్లో కొన్ని విషయాలు ఈ విధంగా తప్పుగా ఉన్నాయని వారు కూడా చాలా మంచిగా చూపించారు. దానివల్ల ఏంటంటే మనం వారు చెప్పిన విధంగా చదవటం వల్ల అది కూడా కొన్ని విషయాలు తప్పుగా ఉన్నాయి. భారతదేశంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, వారికి కూడా అర్థమైంది అరే భారతదేశంలో ఇంతమంది దేవుళ్ళు ఇంతమంది శాస్త్రాలు ఉన్నాయి, వీటన్నిటినీ కంబైన్డ్ చేయాలంటే చాలా కష్టం, అందుకే వారు కూడా కొన్ని సిద్ధాంతాలను తయారు చేశారు, దాని ద్వారా కూడా మనం చదువుతాం. వారి ఉద్దేశం ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయటం కాదు, కామన్గా ఉన్నవి తీసుకొని ప్రజెంట్ చేశారు. ఆ విధంగా కూడా మనకి ఏదైతే మనం మహాభారతం చదువుతామో కరెక్ట్ ప్రజెంటేషన్ కాదు. థర్డ్ ఏంటంటే ఇండియన్ పోయిట్స్. ఈ పోయిట్స్ ఏంటంటే వారు భారతదేశంలో నవల్ అనే సిస్టమ్ లేదు 18వ శతాబ్దం వరకు, ఎందుకంటే ఎవరికన్నా ఏదన్నా మంచిగా కథలు చదువుకోవాలి అంటే మహాభారతం చదివేవారు, వారికి కవిత్వం కావాలి అంటే రామాయణం చదువుకునేవారు, వారికి ఇంటలెక్చువల్ ఫిలాసఫీ కావాలి అనుకుంటే ఉపనిషదులు చదువుకునేవారు. అందరి యొక్క కోరికలు వ్యాస మహర్షి రాసిన పురాణాలు ఇతిహాసాలు ఉపనిషదులతోటే అయిపోయింది, వారికి సపరేట్గా రాయని అవసరం లేదు. ఈవెన్ ఎవరన్నా పుస్తకం రాసినా కానీ ఆ పురాణాల్లో ఉన్న కథ మీదే వారు ఏదన్నా పుస్తకం రాసేవారు, మేఘదూతం అటువంటి నవల్స్ ఏమైనా రాసిన పురాణాల్లో ఉన్న జరిగిన ఇన్సిడెంట్ మీదే. కానీ పాశ్చాత్య దేశంలో ఏంటంటే వారికి పెద్దగా ఏం పుస్తకాలు లేవు చదువుకుంటానికి. వారికి ఉన్న పుస్తకాల్లో భగవంతుడు వచ్చి లీలలు చేసి భక్తుల్ని కాపాడే అటువంటి కథలు ఏమీ లేవు. వాళ్ళకు ఉన్న పుస్తకాలు ఏంటంటే రూల్స్, ఈ విధంగా పాటించాలి, ఈ విధంగా పాటించాలి, ఈ విధంగా పాటించాలి, అన్ని రూల్సే ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకి కథలు ప్రజెంట్ చేసే పుస్తకం లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఇన్సిడెంట్ పురాణాలుగా. అయితే వాళ్ళకి ఆ యొక్క కోరికను తీర్చుకుంటారు, వారు నవల్స్ అనేవి రాసేవారు. వారు ఆ నవల్ సిస్టమ్ని భారతదేశానికి తీసుకొచ్చారు. భారతదేశంలో కూడా మొట్టమొదటి నవలు దక్షిణ భారతదేశంలో 18వ శతాబ్దంలో రాయబడింది. దాని తర్వాత చాలామంది నవల్స్ రాశారు. అయితే నవల్ రాసినప్పుడు వారికి ఏంటి ఊహ నుంచి రాయాలి వాళ్ళు. వారు ఏం చేసేవారు, సరే శాస్త్రాల్ని రాద్దాం అనుకున్నారు, శాస్త్రంలోని కథని. అయితే ఉన్నది ఉన్నట్టుగా రాస్తే వారి విలువ ఉండదు. ఇప్పుడు నేను ఏదన్నా మహాభారతంలో ఏదన్నా కథ తీసుకొని నేను రాశాను అనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ఆ ఖ్యాతి నాకు రాదు. ఎవరికి వస్తుంది? వ్యాస మహర్షికి వస్తుంది, ఎందుకంటే ఆయన రాశారు కాబట్టి, ఒరిజినల్ కథ ఆయనది కాబట్టి. కానీ నేను రాయాలి అనుకుంటే దాని నుంచి కథ తీసుకొని నా స్టైల్లో రాయొచ్చు. సో అలాగా చాలామంది మహాభారతాన్ని రామాయణాన్ని వారు ఒరిజినల్ కథను తీసుకొని వారికి ఏదైతే ఊహ ఉందో ఆ విధంగా వాళ్ళు రాయటం మొదలుపెట్టారు. న్యూట్రల్గా రాయలేదు వాళ్ళు. సో ఈ విధంగా ఏంటంటే మనకి మహాభారతం రామాయణం ఈ యొక్క వ్యక్తులు రాసింది వాళ్ళ యొక్క ఊహతోటి ఇమాజినేషన్ తోటి. దాంట్లో ఎంత కాంట్రవర్సీ ఏదో ఒకటి విషయం చూపించాలి, డైరెక్ట్గా వాళ్ళు ఉన్నట్టుగా చూపిస్తే వాళ్ళ గొప్పతనం ఉండదు. చూడండి దీంట్లో ఈ విషయం ఉంది, ఈ విషయం ఉంది, ఎవరికి తెలియదు, నేనే దాన్ని కనుక్కున్నాను. ఇంకోటి ఏంటంటే లేని కథలు కూడా యాడ్ చేసేసారు దాంట్లో, అది ఇంకో ప్రాబ్లం. సో ఈ విధంగా చాలా ఇప్పుడు దాంట్లో రాశారు. ద్రౌపది మహాభారతంలో చాలామంది గుజరాత్ మహాభారతం రాశారు ఆయన. ఆయన ఏ విధంగా రాశారు, ద్రౌపది యొక్క వస్త్రాభరణం అప్పుడు కర్ణ కళ్ళు మూసుకున్నారు అని. ఎందుకు రాశారు ఆయన అలాగా, ఎందుకంటే ఆయనకి కర్ణ అంటే ఇష్టం. కానీ ఒరిజినల్ మహాభారతంలో ఏముంది, కర్ణనే ద్రౌపదిని పిలిపించి ఆమెని అవమానించమని చెప్పింది కర్ణ అని మహాభారతంలో ఉంది, వ్యాస మహర్షి రాసింది. మరి గుజరాత్ మహాభారతంలో ఎందుకు అలా ఉంది, ఆయన రాసినప్పుడు ఎందుకు అలా రాశారు అంటే ఆయనకి కర్ణ అంటే ఇష్టం కాబట్టి. ఇంకో ఆయన తమిళనాడులో ఆయన మహాభారతం రాశారు. ఆయన ఏమన్నారు, కర్ణని పొద్దున పొద్దునే గుర్తు తెచ్చుకోమని రాస్తున్నారు, గుర్తు తెచ్చుకోవాలి ఆయన ఇష్టం. ఆయన ఏమంటారు, మొత్తం మహాభారతంలో ఈ కర్ణ అనే వ్యక్తి చాలా గొప్ప అని. కానీ మహాభారతంలో ఏముంది వ్యాస మహర్షి రాసంలో, ఆ విధంగా చెప్పాలి కదా, ఆయన ఉద్దేశం ఎందుకు చెప్తున్నారు. సో కర్ణ గురించి మనం వేరే ఒక సెషన్ మొత్తంలో ఆయన గురించి చర్చించుకుందాం, ఆయన ఎంతవరకు రైటు ఎంతవరకు రాంగ్ అనే విషయాన్ని. మనం రాయొచ్చు కానీ ఉన్నది ఉన్నట్టుగా రాయాలి, మన ఉద్దేశాన్ని ప్రశ్నించదు. ఓకే ఆయన ఉద్దేశం ఆయన చెప్పుకున్నారు, కానీ దాన్ని అథారిటీగా మనం తీసుకోకూడదు, మనం వ్యాస మహర్షి. సో ఇక్కడ నాలుగు వ్యక్తుల నుంచి మనం వింటాం. ఒకటి బ్రిటిష్ ఇండాలజిస్ట్ రాసిన పుస్తకాలు, రెండోది ఇండియన్ రిలీజనిస్ట్, ఎవరైతే హిందూ ధర్మం పట్ల వారికి కొంచెం కోపం కలిగిందో వాళ్ళు రాసిన పుస్తకాలు, మూడోది ఇట్లాంటి పోయిట్స్ కవిత్వం రాసుకున్న ఈ రచయితలు రాసిన పుస్తకాలన్నీ. ఈ రచయితలు ఏంటి, వారి ఉద్దేశంతో రాశారు. కానీ ఒరిజినల్ ఏంటి, వ్యాస మహర్షి రాసిన మహాభారతం, వాల్మీకి రాసిన రామాయణం, వ్యాస మహర్షి రాసిన భాగవతం పురాణాలు, ఇవి ఒరిజినల్. వీటిని డైరెక్ట్గా మనం వ్యాస మహర్షి రాసిన కామెంటరీనే చదవాలి, ఇంక ఏది చదివినా కానీ మనకి రాంగ్ అండర్స్టాండింగ్ వస్తుందో. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడైతే దాని నుంచి ఏంటంటే మనకి ఇంకో సమస్య ఏంటి అంటే కంటెక్స్ట్ కూడా చూడాలి. ఓకే ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అని ఆ ఒక్క శ్లోకం చూసి ఏంటంటే, కొన్ని శాస్త్రాలు చెప్పింది విశ్వామిత్రముని మాంసం తిన్నారు, ఆయన కుక్క మాంసం తింటారు, అగస్త్యముని కూడా మాంసం తిన్నారు అని. అయితే మొత్తం ఒక శ్లోకం చూడకూడదు, మొత్తం కంటెక్స్ట్ చూడాలి, ఆ యొక్క జరిగిన విషయాన్ని చూడాలి. విశ్వామిత్రముని 12 సంవత్సరాల దాకా అక్కడ అకాలం ఉంటుంది, ఎటువంటి ఆహారం లభించదు. ఇంకా విశ్వామిత్రముని ఒక చండాలు ఇంటికి వెళ్ళి ఆ కుక్కను నాకు ఇవ్వు నేను తినేస్తా అని. అయితే ఆ చండాలు అంటారు, మీరు విశ్వామిత్రముని మీరు ఎలా ఇటువంటి పనులు చేస్తారు అని. విశ్వామిత్రముని అంటారు, నేను విశ్వామిత్ర, విశ్వానికి మంచి చేసేవాడిని, నేను బతికి ఉంటే నలుగురికి మంచి చేస్తాను భవిష్యత్తులో, అందుకే నేను తింటాను. నేను తిన్నదాన్ని నేను ఎలా డైజెస్ట్ చేసుకోవాలో తెలుసు, మనం తిన్నుంటున్నామంటే ఆహారం, జస్ట్ ఆహారంతో పాటు దానికి సంబంధించిన పాపకర్మం కూడా ఉంటుంది, అది కూడా జీర్ణించుకునే శక్తి కలిగి ఉండాలి. విశ్వామిత్రుడు ఉన్నాను, దాన్ని జీర్ణించుకునే శక్తి దానికి చేసే తపస్సు నేను చేయగలుగుతాను, అందుకు నేను జీవించటం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది, అందుకే నేను తింటాను అని. ఇప్పుడు ఆ ఒక్క శ్లోకం తీసుకుంటే విశ్వామిత్రుని తిన్నారు అని, కానీ ఏ ఉద్దేశంతో తిన్నారు, ఎందుకు తిన్నారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ కంటెక్స్ట్ తెలుస్తుంది, ఆ యొక్క ఇన్సిడెంటే కాదు ఆయన ఎందుకు చేశారని. అగస్త్య ముని కూడా వాతాపి ఇల్వల అని ఇద్దరు రాక్షసులు, ఇల్వల వాతాపిని కట్ చేసి ఆయన బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి భోజనంగా పెట్టేవారు. వాళ్ళు తిన్న తర్వాత వాతాపి బయటికి రా అనేవారు. ఆ బ్రాహ్మణుల యొక్క కడుపు చీల్చుకొని ఇల్వల బయటకు వచ్చేసేవారు, వాతాపి బయటకు వచ్చేసేవారు. అలా చాలామంది బ్రాహ్మణులను చంపారు. అయితే కొంతమంది రాజులు వెళ్ళి అగస్త్యముని ప్రార్థిస్తారు, ఈ రాక్షసుల్ని చంపాలని, మేమేం చేయలేకపోతున్నాం, చాలామంది బ్రాహ్మణులను చంపేస్తున్నారని. అగస్త్యముని అంటారు సరే అని. ఆ నలుగురు రాజులతో పాటు అగస్త్యముని వెళ్తారు, ఆయన పిలవకపోయినా వెళ్ళి మాకు భోజనం పెట్టమంటారు. అనుకుంటారు ఓ పెద్ద రాజులు వచ్చారు, ఈ బ్రాహ్మణుడు కూడా వచ్చారు అని ఇలవల వాతాపిని వండి మంచిగా పెడతారు. అగస్త్యముని వాళ్ళని తినొద్దు అంటారు, అన్నీ ఆయనే తినేస్తారు. తర్వాత ఇలవల అంటారు వాతాపి రైట్కి రా అంటే వాతాపి చీర్ణో భవ అంటారు అగస్త్యముని. ఆ విధంగా వాతాపిని చంపేస్తారు ఆయన. అయితే ఇక్కడ ఆయన మాంసం తిన్నారని, కానీ ఆ కంటెక్స్ట్ ఎందుకు తిన్నారు, కాపాడటానికి తిన్నారా, ఆయన యొక్క జిహ్వని సాటిస్ఫై చేసుకోవడానికి తిన్నారా, ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఆ యొక్క శ్లోకం తీసుకుంటే మనం ఎన్నో రకాలైన అర్థాలు చేయొచ్చు. మాంసం తినకపోతే మీరు హిందువులు కాదు అని. అరే మాంసం తిన్నారని శాస్త్రంలో ఉంది, కానీ ఆ యొక్క కంటెక్స్ట్ ఏంటి, ఏ సందర్భంలో అది జరిగిందనేది అర్థం చేసుకోవాలి. దుర్యోధనుని భీమ ఆయన తొడ మీద కొట్టి చంపేస్తారు, బలరాముడు అక్కడికి వస్తారు, బలరాముడికి వచ్చి చాలా కోపం వస్తుంది, ఈ విధంగా అధర్మంగా యుద్ధం చేశాడు భీముడు అని భీముడిని చంపడానికి వెళ్తారు బలరాముడు. కృష్ణ అంటారు నువ్వు ఆగు, నువ్వు ఒక్క ఈ సందర్భాన్ని చూస్తున్నావు, కానీ మొత్తం జీవితాన్ని కూడా చూడాలి నాయన. ఆయన చేసిన కార్యాలు, దుర్యోధన చేసిన అవమానం, ద్రౌపది పట్ల పాండవులకి ఎంతో అన్యాయం చేశాడు, అదంతా నువ్వు చూడలేకపోతున్నావు అని. అంటే ఒక శ్లోకం చూడకూడదు, మనం సందర్భం చూడాలి. అప్పుడప్పుడు సందర్భం కాదు, మొత్తం జీవితం చూడాలి. తర్వాత ఏంటి, ఒక ఈ విషయంలో ఇక్కడుంది ఈ శాస్త్రంలో అంటే, ఒక శాస్త్రం కాదు నాన్న, ఒక పుస్తకం కాదు, చాలా పుస్తకాలు చదివితే అప్పుడు నీకు ఇంకా సరైన అవగాహన ఉంటుంది అని. సో ఈ విధంగా శ్లోకం కాకుండా సందర్భం, సందర్భం కాకుండా మొత్తం జీవితం, జీవితమే కాకుండా ఒక పుస్తకం శాస్త్రం, ఆ శాస్త్రం ఒకటి కాకుండా ఎన్నో శాస్త్రాలు చూస్తే అప్పుడు మనకి ఇది రైటా రాంగా అనే విషయం మీద కరెక్ట్గా అవగాహన ఉంటుంది. నాకు ఎవరినో హైలైట్ చేయాలని, ఇప్పుడు ఇంకొక విషయం ఇంకో పద్ధతిగా ఎలా అందరు తెలుసుకుంటారంటే, చాలామందికి మహాభారతం, రామాయణం టీవీలో ఇచ్చిన సీరియల్ ద్వారానే తెలుస్తుంది, లేకుంటే సినిమాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ సినిమాల్లో ఆ హీరోని హైలైట్ చేయడానికి విలన్ని కూడా హీరోలు చేసేస్తారు. ఇప్పుడు కొంతమంది దక్షిణ భారతదేశంలో చాలామంది పాండవుల మీద, లేకుంటే రావణాసుడి మీద, లేకుంటే కర్ణ మీద సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు కర్ణ మీద సినిమా తీస్తే కర్ణ హీరోనే ఉండాలి కదా, ఆయన ఏం చేసినా కరెక్ట్ చేసినట్టే చూపించాలి, ఎందుకంటే ఆ హీరో కరెక్ట్గా ఉండాలి కాబట్టి. ఆయన తప్పులు చేసినా కానీ అవి రైట్గా చూపించి, ఆయన తప్పులు చేయలేదు అన్నీ రైటే చేశారని ఆయన్ని హైలైట్ చేస్తూ మంచి వాళ్ళని విలన్ చేసేసారు. ధర్మరాజు, అర్జున, కృష్ణ అప్పుడప్పుడు విలన్ అయిపోతారు కొన్ని సినిమాలు, ఎందుకు, హీరో నెగిటివ్ రోల్ తీసుకున్నారు కాబట్టి. రావణాసుడు రోల్ హీరోకి ఇచ్చారు కాబట్టి రావణాసుడు ఏం చేసినా రైట్గానే ఉండాలి. కర్ణ, దుర్యోధన ఆ యొక్క పాత్ర హీరో తీసుకుంటే వాళ్ళు ఏం చేసినా రైట్గానే ఉండాలి. సో ఈ విధంగా ఏం చేశారు అంటే, ఎవరైతే విలన్స్ ఉన్నారో వారిని హీరో చేశారు. సో మనకి అర్థమైన రామాయణం, మహాభారతం వీరి ద్వారా అర్థమైంది కాబట్టి వారి యొక్క క్యారెక్టర్ మీద మనకి చాలా సందేహాలు కలుగుతాయి. సో మహాభారతంలో ఉన్న సందేహాలు, రామాయణంలో ఉన్న సందేహాలు ఎలా అంటే, సీరియల్స్ ద్వారా, సినిమా ద్వారా కూడా మనకి చాలా వచ్చింది. చాలామందికి సినిమాల ద్వారానే తెలుసు, ఎందుకంటే వాళ్ళు చూసిన పద్ధతి ఆ విధంగా ఉంది కాబట్టి. మనం ఈ మహాభారతాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దాంట్లో వ్యాస మహర్షి ఏం చెప్పారు, సినిమాలు ఏం చెప్తున్నాయి, సీరియల్ ఏం చెప్తున్నాయి, ఇలా ఇండాలజిస్ట్ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ తెలుస్తుందో, నేను ఎవరన్నా హైలైట్, ఏకలవ్యని హైలైట్ చేస్తారు. ఎందుకంటే ఏకలవ్య ఆ సినిమాలో హీరో కాబట్టి. ఏకలవ్య హీరో అవ్వాలి అంటే అర్జున విలన్ అవ్వాల్సిందే కదా. కానీ మహాభారతంలో ఏముంది, ఒరిజినల్గా వ్యాస మహర్షి రాసిందేముంది, అది అర్థం చేసుకోవాలి. మనం ఏం చేద్దామంటే ఈ సిరీస్లో వ్యాస మహర్షి ఏం చెప్పారు ప్రతి ఒక్క వ్యక్తి గురించి, ఆ యొక్క సంఘటన ఏవైతే దాంట్లో కాంట్రవర్సీ ఉందో, సందేహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని చర్చించడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు మనం ఏం చర్చించుకున్నామంటే, మనం ఏదైతే చూస్తున్నామో మనకున్న దృష్టికోణంతో చూస్తాం. మన దృష్టికోణం దేని మీద ఆధారపడి ఉంటుంది, మన యొక్క బద్ధావస్థ మీద. అది దేని మీద ఆధారపడి ఉంటుంది, మన యొక్క సరౌండింగ్స్ మీద. అదే దేని మీద ఆధారపడి ఉంటుంది, మన యొక్క లైఫ్ స్టైల్ మీద. ఈ ఆహారం మంచిదా కాదా అనేది ఎలా డిసైడ్ చేస్తాను, ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను, నేను ఆ వాతావరణంలో ఉన్నాను, నాకు అటువంటి దృష్టికోణం ఉంది కాబట్టి ఇది రైట్ అంటాను. వేరే వాళ్ళకి అది రాంగ్ అనిపిస్తుంది. అది రైటా రాంగా అది ఎవరు చూస్తున్నారని దాన్ని బట్టి ఉంటుంది. కానీ అందుకే మనం ఒక స్టాండర్డ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. ఇది శాస్త్రం స్టాండర్డ్గా ఉండాలంటే మూడు విషయాలు ఉంటుంది, అందంగా ఉండాలి, దాని శాశ్వతంగా ఉండాలి, మూడవది దాని నుంచి అందరికీ మేలు అనేది కలగాలి. మనం ఏదైతే మహాభారతం ఇవన్నీ చూస్తున్నామో, ఎక్కడి నుంచి చూస్తున్నామో, ఇండాలజిస్ట్ రాసిందో లేకుంటే ఇండియన్ రిలీజియన్స్ రాసిందో లేకుంటే ఈ కవిత ఈ యొక్క రచయితలు రాసిందో లేకుంటే మనం టీవీ సీరియల్ ద్వారా అర్థం చేసుకున్నాం. కానీ అర్థం చేసుకోవాల్సింది దేని నుంచి అంటే, వ్యాస మహర్షి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఒరిజినల్ మహాభారతం, వాల్మీకి, భాగవత పురాణాలు వ్యాస మహర్షి రాసిన దాన్ని బట్టి చూడాలి. హరే కృష్ణ.